జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక మంచి జరుగుతూ ఉంటే ఆ మంచి వెనకాతలు చెడును ఊహించకండి, మంచిని ఊహించండి. ఇందాక నేను చెప్పాను కదా, కల్ప వృక్షం దగ్గర కూర్చుని వాడు భూతం గురించి ఎందుకు ఆలోచించడం, భగవంతుడి గురించి ఆలోచించదు కదా, భగవంతుడే ప్రత్యక్షం అయ్యేవాడు. అలాగే యజ్ఞకుండం దగ్గరికి వచ్చి ఇంత విశాలమైనటువంటి ఆవరణలో కూర్చి కూడా మీ మనస్సుల్లో ఇంకా ఇంటి విషయాలు ఏవైనా అలా గిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి తిరుగుతూ ఉంటే అలా గిరగిరగిరగిర పైకి పంపించేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఓం అనేటటువంటి పదము, శ్వాస, యజ్ఞము, ఈ మూడు కలపబోతున్నాను నేను ఇవాళ మీకు. ఈ మూడు కలపటం వల్ల సాధారణ మానవంగా జీవిస్తున్నటువంటి మనం పాండవులు, రాముడు, కృష్ణుడు, మహర్షులు, దేశం కోసం త్యాగం చేసినటువంటి మహావీరులు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా జీవించారో అలా జీవించేటటువంటి శక్తి మనకి లభిస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి, ఇదంతా నేను చెప్పటం వల్ల మనం అంతా సాధన చేసేసుకుని మారిపోగలము అనేది ఎంత కరెక్టో, దీని వెనకాతల గురువుల యొక్క అనుగ్రహం ఉండటం కూడా చాలా చాలా అవసరం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మీరు మూడో అధ్యాయంలో అధికైన ప్రయుక్తోయం పాపం చరతి పురుష, తెలిసి కూడా మనిషి తప్పు ఎందుకు చేస్తాడు? ఎవరికి తెలియదు మంచిది కాదని, ఎవరికి తెలియదు ఇది తప్పని, అయినా ఎందుకు తప్పు పనులు చేస్తాడు అని అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, అది సహజమే, నువ్వు దాని గురించి బెంగపడకు, నువ్వు అలవాటు చేసుకుంటూ పో, మంచి మార్గాన్ని నడవటానికి ప్రయత్నించు. నువ్వు ప్రయత్నించిన తర్వాత ఆ మార్గంలో నువ్వు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తిని నేనే ఇస్తాను. నేను నీ అంతటా నువ్వు మారలేవు, కానీ నేను నీకు శక్తి ఇచ్చినప్పుడు నువ్వు మారగలవు. అదే మనం ఇందాక 15 నిమిషాల పాటు చేశాను. కానీ మళ్ళా మీరు మనుషులు అటు ఇటు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తున్నారు తప్ప నేను చెప్పేది వినేటటువంటి రుచి ఏది కనిపించటం లేదు. అక్కడేముందో మీరు కాస్త చూసుకుని అది చూడటం అయిపోయాక నన్ను చెప్పమంటే చెప్తాను నేను. ఇచ్చంటే చాలా ప్రముఖమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించేపాటి ఓపిక కూడా లేకపోతే చెప్పేవాడు ఏం చేస్తాడు? అంతేత ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా. నా యొక్క మనోవాక్య కర్మలలో ఆ సవిత యొక్క తేజస్సు రావాలి, అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి రావాలి, దివ్యమైనటువంటి శక్తి రావాలి. కానీ నానంతట అది రాదు, మన ప్రయత్నం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది? మా బుద్ధులను నువ్వే సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. ఆ ప్రేరణ కూడా మనలో రావటానికి ఓంకారం ఉపయోగిస్తుంది. ఈ ఓంకారం అంటే అర్థం చేసుకుని 9:30 అయింది, యజ్ఞం మొదలెడదాం. మనం కళ్ళు మూసుకుని నడుము స్థిరంగా ఉంచుకోండి, చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. బ్రహ్మాస్త్ర ప్రయోగంలో శ్వాసనే ఉపయోగిస్తాం మనం. మీరు చూసి ఉంటారు సినిమాల్లో, వాటిలో కూడా బాణాన్ని తీసుకున్న తర్వాత మనిషి ఇక్కడ పెట్టుకుంటాడు ఆ బాణాన్ని. ఇక్కడ పెట్టుకుని తన శ్వాసలో మార్పు తెచ్చుకున్న తర్వాత ఆ బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణము అది ఏం చేయవలసిన పని ఉంటే అది చేస్తుంది. అంచేత అది నేర్చుకోండి. ఇప్పుడు నేను నేర్పబోయేది కళ్ళు మూసుకుని నడుము చిన్నగా ఉంచుకోండి. ఓ ఇప్పుడు మీరు ఓంకారం చేయండి. ఈ ఆకాశం బద్దలవ్వాలి. అసలు మైక్ అక్కర్లే. ఇంతమంది ఓంకారం చేస్తే మైక్ని మించిపోయే శబ్దం రావాలి. 3 సార్లు గట్టిగా చేయండి చేయండి. ఇంకా ఇంకా గట్టిగా. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మాత్రమే చేసాం. ఓంకారాన్ని శిక్షలా ఉపయోగించుకోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు ఉన్నాయండి. జాగ్రత్త అవస్థలో జరిగేటటువంటి పరిస్థితుల్ని మార్చడానికి మీరు మార్చుకోవలసినది కారణ జగత్తులో నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిని మీరు మార్చుకోగలిగితే, విత్తనాన్ని మార్చేయగలిగితే బయట ప్రపంచం మారిపోతుంది. మనం బయట ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాం, అది చేయకండి. ఇంకా యజ్ఞ విధానంలో, యజ్ఞ విధానంలో మనం బీజాలు వేస్తున్నాం, విత్తనాలు వేస్తున్నాం. ఆ విత్తనాలు పెరిగి మహావృక్షాలు అవుతాయి. అంతే ఈసారి ఓంకారం అన్నప్పుడు మీరు ఓం అని అనుకోండి. మెలుపుగా ఉన్నటువంటి నేను లోపలికి దిగుతున్నాను, నా హృదయంలోకి దిగుతున్నాను అనే భావన చేసుకోండి. కళ్ళు మూసుకుని మరి మీ లోపలికి దిగండి. 3 సార్లు లోపలికి దిగటానికి తెలియజేయండి. ఇప్పుడు గట్టిగా అనక్కర్లే. కానీ మీ మనసులో భావన ఎలా ఉండాలి అంటే, ఓంకారం చేస్తున్నప్పుడు నేను అంతర్ముఖుణ్ణి అవుతున్నాను, నా హృదయంలోకి వెళ్తున్నాను అనే భావన చేసుకోండి. మొదలెట్టండి. యజ్ఞ విధానం చేస్తున్నటువంటి మనం మన మనస్సును, మన ఆలోచనను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదలెడదాం యజ్ఞ విధానాన్ని. మొదటి మంత్రము భావన చూసుకోండి. అక్కడ ఎలా చేయాలో చెప్తూ వెళ్తూ ఉంటాను నేను. మీరు చేసుకుంటూ బయలు చేయాలండి. నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు చేతిలో మంత్రం చదువుతాను. తొందర పడకండి. గాబరా పడకండి, కన్ఫ్యూజ్ కాకండి. చేతిలో నీళ్లు తీసుకుని తలపైన చల్లుకోవటం ఎవడైనా చేయగలడు, అందులో మీ గొప్పతనం ఏందే. కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి నీళ్లు చల్లుకున్నప్పుడు తనలో ఏ ఆలోచన ఉండాలో చూడండి. చల్లుకునే చల్లుకోమని చెప్పుకునేంత వరకు చల్లుకోకండి. మంత్రం చదువుతున్నాను, ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యత్నరే కుండరే కార్షం సదాహ్యాభ్యంతర శుచి. నా యొక్క మనోవాక్కాయ కర్మలన్నీ కూడా ఒకేలాగే ఉండాలి అనే భావనతో శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి. ఓం పునాతు పుండరీకాక్ష, ఓం పునాతు పుండరీకాక్ష, పునాతు. కుడి చేతిలోకి నీళ్లు తీసుకోండి. ఆచమనం అంటాం దీన్ని. నీళ్లు తీసుకున్నాం, తాగేసాం, అదే ఆచమనం కాదు. ఆ నీళ్లు మీరు తాగుతున్నప్పుడు మీ మనసులో వచ్చేటటువంటి భావన మొదటి చూసి మీ కుడి చేతిలో నీళ్లు తీసుకోండి. ఆ చేతిలో ఉన్నటువంటి నీళ్లు నీలం రంగులోకి మారుతున్నాయి అనే భావన చేసుకుంటూ నాలో సద్భావనలు పెరుగుతున్నాయి, ఈనాటి నుంచి నేను మంచి ఆలోచననే ఆలోచిస్తాను అనే భావనతో ఓం అమృత సరళమ స్వాహ. నా మనస్సులు సత్ప్రవృత్తుల వైపు వెళ్తున్నాయనే భావన. రెండోది సమృద్ధి. ఆలోచన ఉన్నా కూడా ఈ విధమైనటువంటి నిర్మాణం ఇక్కడ జరిగి ఉండకపోతే మనం యజ్ఞం చేసుకోలేం కదా. సమృద్ధి కావాలి, వనరులు కావాలి. అంచేత నేను ఏ మంచి ఆలోచనలు చేస్తున్నాను దానికి తగినటువంటి వనరులు సమకూరుతున్నాయి అనే భావనతో ఆచమనం చేయండి. పసుపు రంగును ఊహించుకుంటూ కళ్ళు మూసుకోండి. నీళ్లు తాగుతూ పసుపు రంగు మీలోకి వెళ్తుందనే భావనతో ఓం అమృతాభిధానమే స్వాహ. ఆలోచనలు బాగున్నాయి, వనరులు మనకు వచ్చాయి. ఈ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి? సత్యం కోసం ఉపయోగించుకోవాలి, శ్రీని సమృద్ధి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి, యశస్సు పేరు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇవంతా కూడా ఎందుకు? నా ఒక్కడికొక్కడే కాదు, నా కుటుంబం అంతా సుఖంగా ఉండాలి అనే భావనతో ఎరుపు రంగును ఊహించుకుంటూ ఆచమనం చేయండి. ఓం సత్యం యశ శ్రీమై శ్రీ శ్రేతాం స్వాహ. సద్భావములు, సమృద్ధి, సదాచరణ, ఈ మూడు అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తారో ప్రకృతి నుంచి రియాక్షన్ ఇస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళాడు, నాకేమిచ్చావు తెచ్చావు అన్నాడు. సిగ్గుపడ్డాడు చెప్పటానికి. వెనకాతల ఆ అతుకుల మూట ఉంటే ఎప్పుడో పాత అతుకుల మూట, దాన్ని వెనకాతలు పెట్టుకుని సిగ్గుపడుతూ ఉంటే శ్రీకృష్ణుడు లాగాడు. దాన్ని లాగి ఒక గుప్పడు నోట్లో వేసుకుంటాడు, ఇంకో గుప్పడు నోట్లో వేసుకుంటాడు. రుక్మిణీదేవి చేపట్టుకుంటుంది, ఇంకా చాలండి, రెండు గుప్పెళ్లలో నువ్వు చాలా చాలా ఇచ్చేసావు, ఈ మూడో గుప్పెడు అటుకులు కూడా నువ్వు తిన్నావంటే స్వామి నువ్వు నేను కూడా కలిసి వాళ్ళకి కుచేలుకి ఊడిగం చేయాల్సి వస్తుంది, సేవ చేయాల్సి వస్తుంది. అయితే నాకు సేవ చేయాలని లేదు, నువ్వు ఆపేయండి. ఇలా మనం మూడో కోరికలు కోరాం. ఇప్పుడు నాలో సద్బుద్ధి రావాలి, సమృద్ధిగా ఉండాలి, నేను చేయగలిగే పనులకు కావాల్సిన వనరు సమకూరుకోవాలి, నేను చేసే పని యశస్సు, చెడ పేరు నాకు రాకూడదు, మంచి పేరు రావాలి అని. కానీ ఎప్పుడైతే మీరు ఈ కోరిక కోరుతారో ప్రపంచం నుంచి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఎలా వస్తుంది? విపరీతంగా వస్తుంది. మీరు అడిగింది ఇంత అవుతే వచ్చేది ఇంత అవుతుంది. అంతేది ఇక్కడ చెయ్యేలా పెట్టుకుని ఆ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ని నేను పట్టుకుంటున్నాను. సమృద్ధి, శక్తి, సద్భావనలు నాలో దిగుతున్నాయనే భావన కళ్ళు మూసి చేసుకోండి. ఓం చంద్రూపిణి నామాయ దివ్య తేజస్ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్య తేజో వృద్ధి పురుష్వమే. దింపుకోండి ఆ శక్తిధారణ్ణి, మంచి ఆలోచననే ఆలోచిస్తాను, మంచి సమృద్ధినే కోరుకుంటాను, శక్తినే కోరుకుంటాను అని కోరుకున్న తర్వాత కళ్ళు మూసుకోండి. ప్రాణాయామం చేస్తాం. యజ్ఞ విధానంలో ఇందాక నేను చెప్పాను, శ్వాస ఎలాగో నేర్పుతాను నేను మీకని. ఒక కష్టమేం కాదు అది, కానీ కష్టం ఎక్కడ వస్తుంది అంటే ఊహించుకోవటంలో వస్తుంది. మీరు కళ్ళు ముంచుకోండి, చెప్తాను నేను. మూడు ప్రాణాయామాలు చేస్తాం. ఇది ఋషిమయ జీవితానికి బేసిస్. మీరు ఏ వ్రతమైనా చేసుకోండి, మీరు ఏ పూజలైనా చేసుకోండి. పురోహితుడు రాగానే మీకు చెప్పేది ఏంటి, ముక్కు పట్టుకోండి అంటాడు. ఒక సినిమాలో నేను చేశాను, ముక్కు పట్టుకోండి అని పురోహితుడు అనగానే ఆ హీరో ఏం చేశాడు అంటే పురోహితుడు ముక్కు పట్టుకున్నాడు. అంతే కదా, ముక్కు పట్టుకోండి అంటే వీడు ముక్కు పట్టుకున్నా లాభం లేదు, పురోహితుడు ముక్కు పట్టుకున్నా లాభం లే. ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసను మీరు పట్టుకోగలిగితే ప్రాణాయామం ఉంటాను. దాన్ని ప్రాణాయామం గురించి మనలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ సవ్యంగా ప్రాణాయామం చేయడం నేర్చుకోండి. ఇవాళ నడుము ఇంకా కొంతమంది తిన్నగా లేదు, తిన్నగా పెట్టుకోండి, కళ్ళు మూసుకుని ఉండండి. మనం మూడు విషయాలు కోరుకుంటున్నాం, సద్భావనలు కావాలి, సమృద్ధి కావాలి, మంచిగా ఆనందంగా జీవించడానికి శక్తి కావాలి. మూడు ఉంటే చాలు కదా. అంచేత మొట్టమొదట సద్భావనలు కావడానికి కళ్ళు మూసుకుని నీలం రంగును ఊహించుకోండి. చాలా మంది నన్ను ఏమడుగుతారంటే, నాకు సారి ఏమీనా నేవీ బ్లూవా, ఢిల్లీ బ్లూ కలరా, ఫలానా కాన్వెంట్ వాళ్ళు బ్లూ షర్ట్ వేసుకుంటున్నారు ఆ బ్లూ కలరా, ఆ బ్లూ కలర్ ఏమి అక్కర్లేదు. మీరు ఒక్కసారి పైకి చూస్తే ఆకాశమే మీకు చెప్తుంది మీకు ఏ బ్లూ కలర్ ఊహించుకోవాలో, ఆకాశం ఏ రంగులో ఉంటుందో ఆ ఆకాశపు రంగును ఊహించుకోండి. ప్రకృతి దగ్గరికి రండి. మీరు ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలతో కళ్ళు మూసుకుని ముక్కు మీద వేళ్లు పెట్టుకోకల్లా, ఏమీ చేయక్కర్లే. మీరు చేతులు తీసేయండి ముక్కులోంచి. ప్రాణాయామానికి చేతికి సంబంధం లే, ప్రాణాయామానికి శ్వాసకి సంబంధం ఉంది. నడువు తిన్నగా ఉంచుకోండి, ఆ ఆకాశంలో ఉన్నటువంటి నీలపు రంగును ఊహించుకోండి. ప్రయత్నించండి. పక్కవాడు ఏం చేస్తున్నాడో ఏం జరుగుతున్నాడో అన్నది వద్దు. వచ్చారు ఇక్కడికి నేర్చుకుని వెళ్ళండి. ఏదో ఒకటి మంచి విషయాలు కళ్ళు మూసుకుని ఆ ఆకాశపు రంగును ఊహించండి. భగవంతుడిని ఎప్పుడూ కూడా నీలమేఘశ్యాముడు అంటాం. అంటే ఆ భగవంతుడు సర్వాంతర్యామి, మంచి లక్షణాలకి అన్నిటికీ కేంద్రీకరణ ఉన్నటువంటి వ్యక్తి యొక్క రంగు ఆకాశం యొక్క నీలం వర్ణం. ఆ సద్భావనలు భగవంతుడు లాంటి స్థాయి ఆలోచనలు మీరు ఆలోచించగలగాలి. కళ్ళు మూసుకుని ఆ నీలం రంగు ఊహించండి, ఇంకా ఊహించండి. ఆకాశం మీ చుట్టూరా ఉంది, కళ్ళు మూసుకుని దాన్ని చూడగలగాలి. కొంచెం ప్రయత్నం చేయండి. సామూహికంగా చేసేటటువంటి ఈ ప్రయత్నం ఎంత సులభమో మీకే అర్థమవుతుంది. ఎవ్వరూ కళ్ళు తెరిచి ఉంచుకోకండి, ముక్కును పట్టుకుని తీక్కోకండి. ప్రాణాయామ విధానాలు మీరు ఏవైనా మీ గురువు ద్వారా నేర్చుకుని ఉంటే అవి చేసుకోండి. ఇక్కడ చేయకండి, ఇంట్లో చేసుకోండి. అది ఇక్కడ నేను చెప్పింది భావన చేసుకోండి. మంత్రోచ్చారణ నేను చేస్తాను. చుట్టూ అనంతమైనటువంటి ఆ నీలాకాశం ఉంది, అది అది ఎక్కడో లేదు, మీ చుట్టూ ఉంది. దేని దేవుడు చేయమంటున్నాడు, గుర్తించమంటున్నాను నేను దాన్ని. ఆ అనంతమైనటువంటి ఆ నీలాకాశం మన చుట్టూరా ఉంది, అక్కడ కూర్చునున్నాం. మనం శ్వాస తీసుకుంటూ ఉంటే ఆ నీలాకాశపు రంగు మన ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి శరీరంలోని అణు అణువులోనూ కూడా సత్ ఆలోచనలు, మంచి ఆలోచనలు నింపుతోంది అనేటటువంటి భావన చేసుకోండి. గాలి పీల్చండి, వదలండి. ఎక్కువగా పీల్చొద్దు, తక్కువగా పీల్చొద్దు. మామూలుగా ఎలా పీలుస్తారో అలాగే పీల్చండి. కానీ ఏం చేస్తున్నారు మీరు, దానితో పాటు మీ భావన కలుపుతున్నారు. యద్ భావం తద్ భవతి. మనం ఏ విధమైనటువంటి భావన చేసుకుంటున్నామో అలాంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తోంది. ఆ సద్భావనలకి కేంద్రీకృతమైనటువంటి ఆ నీలపు రంగుని తీర్చుకోండి. మంత్రం చదువుతూ ఉంటాను నేను, మీరు మాత్రం శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి రండి, మామూలుగా రానివ్వండి. సద్భావ నీలి వర్ణంలో ఉన్నటువంటి భగవత్ సద్భావనను నేను తీర్చుకుంటున్నాను, నేను సద్భావనను తీర్చుకుంటున్నాను, నీలపు రంగును పీల్చుకుంటున్నాను అనే భావనలోనే ఉండండి. ఇంకేమీ చేయకండి, మంత్రోచ్చారణ నేను చేస్తా. ఓం భూ ఓం భువ ఓం సహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సు వరుణ్. గాలలా పిలుచుకోండి, నీలం వెళ్ళాలని పిలుచుకోండి, ఆ మూడ్లోకి వెళ్ళండి, ఆ భావంలోకి వెళ్ళాలి. ఉత్తునే కూర్చుంటే వెళ్ళాము, చేతిని ఇలా ఇలా తిప్పితే ఏమవుతుంది? భావన భావన, ఎలాగో కూర్చున్నారు, ఎలాగో కష్టపడుతున్నారు, దానితో పాటు కొంచెం మీరు భావాన్ని కలుపుకోగలిగితే మీ జీవితాలే మారిపోతాయి. సద్భావన లోపలికి వెళ్తున్నాయి, సద్భావనలు బయటకు వస్తున్నాయి. మెల్లిగా కళ్ళు మూసుకునే ఉండండి. రెండో ప్రాణాయామం చేద్దాం. సమృద్ధి, సమృద్ధి జీవితంలో మనం జీవించడానికి సమృద్ధి చాలా అవసరం. కాదని ఎవడంటాడు? ఋషులు కూడా అది కాదనిలే. కానీ ఋషులు చెప్పిన విధానం ఏంటంటే, మీకు సమృద్ధి రావాలంటే మీరు ఏదో కష్టపడిపోక్కర్లేదు. మీ చుట్టూరా పసుపు రంగు వాతావరణాలు ఊహించుకోండి. పసుపు రంగు, ఎల్లో కలర్ పళ్ళం చూడండి, ఎప్పుడూ పసుపు రంగులోనే ఉంటాయి. పళ్ళు ఏంటి? విత్తనం పెరిగి చెట్టు అయ్యాక అక్కడి నుంచి వచ్చినటువంటి ఫలితం, అది పళ్ళు. పండు ఏ రంగులో ఉంటుంది? ప్రకృతిలో పసుపు రంగులో ఉంటుంది. అంతేకా పుష్పాలు పళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సమృద్ధి ఎక్కువగా ఉంటుంది. కనుక చుట్టూరా పసుపు రంగును ఊహించుకోండి. ఎటువంటి పసుపు రంగు? పళ్ళు ఏ రంగులో, పసుపు పచ్చని రంగు అరటిపళ్ళు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఊహించుకోండి. చుట్టుపక్కల ఏమవుతుందో దయచేసి పట్టించుకోకండి. మీరు మీ సాధన చేసుకోండి. సమృద్ధి. ఈకే గారు ఒక చిన్న చిక్క చెప్పేవారు మాకు, ఎక్కిరాల కృష్ణమాచార్య వారు. మీకు కుటుంబంలో కానీ ఎక్కడా కానీ ఏ విధమైనటువంటి అశాంతి ఉన్నా కూడా ఈ పసుపు రంగును ఊహించుకోండి. రాత్రి పగలు ఊహించుకోండి, ఆ అశాంతి పోతుంది అని. అందుకే మనం ఎప్పుడూ కూడా పెళ్లిళ్ళు అది చేస్తున్నప్పుడు పసుపు రంగులు రాస్తాం. ఎక్కడైనా సమృద్ధి తగ్గితే, అందుకే పెళ్లిళ్ళు అక్కడ కూడా ఎక్కడ లేని వస్తువులు వచ్చి పడుతూ ఉంటాయి ఆ ముహూర్తం టైంకి. కారణం ఏంటి అంటే, ఆ ముహూర్తం టైంకి అన్ని గడపలకి మనం పసుపు రాసేసి ఉంటాం. కానీ మీరు పసుపు రాసి ఊరుకోకండి, కళ్ళు మూసుకుని ఆ పసుపు రంగుని పీల్చుకోండి. ఈ డయాస్ దగ్గరికి ఎవరు రాకుండా అక్కడ కట్టేయండి. స్వామి స్వామి, డయాస్ దగ్గర కట్టే అక్కడ అక్కడ ఇటువే పవ్వన్నీ రానివద్దు. అసలు ఆ పసుపు రంగు కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మంత్రం చదువుతున్నాను. పసుపచ్చని కిరణాలు లోపలికి వెళ్తున్నాయి, పసుపచ్చని కిరణాలు బయటకు వస్తున్నాయి. ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర సంమృతం బ్రహ్మభూర్భువస్సువరు. సత్పురం కిరణాలు లోపలికి వెళ్తున్నాయి, బయటికి వస్తున్నాయి. మంచి ఆలోచన ఉంది, సమృద్ధి ఉంది. రావణ వధ జరిగిపోయింది. రావణుడు తుది శ్వాస తీరుస్తున్నాడు రణరంగంలో. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడి దగ్గరికి లక్ష్మణుడు మంచి మూడ్లో వస్తాడు, అమ్మయ్య రావణాసురుడు చచ్చిపోయాడని. అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెప్పిన మాటలు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది మూడో ప్రాణాయామానికి అది నాంది. రావణాసురుడు అటువంటి మహాపండితుడు, రావణాసురుడు అటువంటి మహాతపస్వి. నభూతో నభవిష్యతి అంటాడు వాల్మీకి, అది ఇప్పటికీ కరెక్టే. మరి ఆ స్థాయి వ్యక్తి మరి పుట్టాడు రావణాసురుడు స్థాయి వ్యక్తి. అటువంటి వ్యక్తి చచ్చిపోతూ ఉంటే నువ్వు ఆనందించకూడదు, బాధపడాలి. కానీ చచ్చిపోతున్నాడు అతను, అతనితో పాటు అతని జ్ఞానం కూడా విడిపోతుంది. ఆ జ్ఞానం పోగొట్టకుండా ఉండాలి అంటే లక్ష్మణ, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, ఉపదేశం తీసుకో అతని దగ్గర నుంచి. తను ఎవరినైతే చంపాడో అతని దగ్గరికి తన తమ్ముడిని పంపిస్తాడు నేర్చుకోవటానికి. రామాయణంలో అది గుర్తుంచుకోండి, ఎక్కడ ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడక్కడికి వెళ్ళి జ్ఞానం పొందండి. వాడు శత్రువైనా కావచ్చు, అదే మనం మర్చిపోతాం. ఎప్పుడు రామాయణం చదువుతాం కానీ అంతేత ఆ రావణాసురుడు చచ్చిపోతూ ఉంటే లక్ష్మణుడు అక్కడే పంపిస్తాడు, వెళ్తూ ఉంటాడు లక్ష్మణుడు, మళ్ళా మనకి పిలుస్తాడు లక్ష్మణ అతని శత్రువే, అంచేత నువ్వు అతని తల దగ్గర నుంచి అడుగుతావేమో, ఎవరి దగ్గర నుంచైనా జ్ఞానం పొందాలి అంటే అతని పాదాల వైపు నుంచి అడగాలి, కనుక పాదాల వైపు వెళ్ళంటాడు. సరే అంటాడు, పాదాల వైపు వెళ్తాడు, అడుగుతాడు మా అన్న పంపించాడని. రావణాసురుడు చచ్చిపోతున్నటువంటి రావణాసురుడు కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి, నాకు తెలుసు రాముడు అంత గొప్పవాడు అని. శత్రువునైనా కూడా కారణం వల్ల చంపుతాడు తప్ప కోపం వల్ల చంపడు, అడుగు ఏం అడుగుతావు అని. ఏమీ చెప్పలేదు మా అమ్మ నాకు, మీ మీద అద్భుతమైన జ్ఞాన సంపన్నులుట, రావణాసురుడైనటువంటి మహాపండితుడు మహావేదవిదుడు మహావైజ్ఞానికవేత్త నభూతో నభవిష్యతి అన్నాడు మా అమ్మ, మరి మీరు ఏదైనా ఉపదేశం ఇస్తే తీసుకోవడానికి వచ్చానన్నాడు. సమానంగా అడిగో కృష్ణ, నేను రెండు తప్పులు చేశాను, ప్రాణాయామం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ తప్పులు చేస్తారేమో, చేయటలేదు మీరు, భవిష్యత్తులో చేస్తారేమో చేయకండి అని చెప్తున్నాను నేను. రావణాసురుడికి ఒక కోరిక ఉండేదిట, స్వర్గానికి మెట్లు కట్టాలి అని. రేపు కడదాం, ఎల్లుండి కడదాం, తర్వాత కడదాం అనుకునేవాడ, ఇంకంటే ఆయువు నా చేతిలో ఉందని రావణాసురుడు గర్వం. స్వర్గానికి ఇప్పుడు పడితే అప్పుడే మెట్లు కట్టేయాలని, కట్టేసి ఉంటే ఎంతో బాగుండేది, ఓ టికెట్ మనం కొనుక్కునేవాళ్ళం, ఇక్కడ ఎగ్జామ్ టికెట్ కొనుక్కుని ఎలా వచ్చి పుణ్యం సంపాదన చేసుకుంటున్నామో అలాగే అక్కడ మెట్లు ఎక్కేసి పుణ్యం సంపాదన చేసుకునేవాళ్ళం, డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వచ్చేదేమో జరగలేదు. మళ్లీ స్వర్గానికి మెట్లు కట్టగలిగే స్థాయి వ్యక్తి రాలే. ఇంచేత మంచి పని చేస్తాము అనుకున్నటువంటి వ్యక్తి అప్పుడు చేయడు, రేపటి నుంచి చేస్తాడు. సిగరెట్ మానే బాబు, రేపటి నుంచి మానేస్తాను. తాగుడు మానే బాబు, రేపటి నుంచి మానేస్తాను. మీకు కోపం ఇస్తుంది, కోపం తగ్గించుకోండి, రేపటి నుంచి తగ్గించుకుంటాను నేను. ఈ రేపు అనే పదం మీరు తీసేసుకోవాలి. మంచి ఆలోచన సమృద్ధి ఉన్నా కూడా రేపు నేను మంచి పని చేస్తాను అని అనకండి. ఇవాళ మీరు చేయగలిగేటటువంటి మంచి పని ఏదైనా ఉంటే అది చేయండి. మూడో ప్రాణాయామంలో అదే మనం నేర్చుకోబోతున్నాం. మహాభారతంలో ఒక చిన్న కథ వస్తుంది. రాత్రి 10 గంటలకి యుధిష్ఠిర దగ్గరికి ఒక పేద బ్రాహ్మడు వచ్చి, నా కూతురికి పెళ్లి చేయాలి, ధనం లేదు అంటాడు. సరే రేపు రా అంటాడు. ఇది భీముడు వింటాడు. వీరు ఏం చేస్తాడు, గంట గళగళగళగళగళగళ మోగిస్తాడు. ఇదివరకు పూర్వకాలంలో గంటలు ఎందుకు ఉండేవి అంటే ఎవరికైనా ఆస్తి ఉండి బాధ ఉంటే రాజు యొక్క దృష్టికి ఆ విషయాన్ని కింద వాళ్ళు తీసుకువెళ్ళకపోతే ఆ గంట కొట్టేవాడు వాళ్ళు. ఆ గంట విని రాజు స్వయంగా వచ్చేవాడు, వచ్చి ఏంటి నాయన నీ బాధ అని అడిగేవాడు. గంట కొడితే భీముడు గంట కొట్టిస్తున్నాడని తెలిసింది. యుధిష్ఠిరుడు పరిగెట్టుకు వచ్చాడు. ఏంటి భీమా, నువ్వు కొడుకున్నావు, ఇవాళ నాకు రహస్యం తెలిసింది అన్నా మీ గురించి, నువ్వు సావును జయించావు నువ్వు అన్నాడు. అది ఎలా తెలిసింది అన్నాడు. పేద బ్రాహ్మణుడు వస్తే డబ్బు కోసం నువ్వు రేపు రా అన్నావు, రేపు నువ్వు ఉంటావని గ్యారంటీ ఏంటి. అంచేత ఈ యజ్ఞ విధానం మీరు నేర్చుకుంటున్నప్పుడు మూడోది కాస్త జాగ్రత్త గుర్తుంచుకోండి. సద్ ఆలోచనలు మీకు ఉండొచ్చు, నీలమందు సద్భావనలు మీకు ఉండొచ్చు, సమృద్ధి మీకు ఉండొచ్చు పసుపు రంగులో, కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే, యాక్షన్ లో పెట్టకపోతే, సత్కర్మలుగా అది మారకపోతే ఏమీ లాభం లేదు. కనుక మూడో ప్రాణాయామంలో నా యొక్క భావనలు, నా యొక్క సమృద్ధి కూడా నేను మంచి కార్యాలలో పెడతాను అనేటటువంటి భావనతో కళ్ళు మూసుకోండి, ఎరుపు రంగును ఊహించుకోండి, కుంకుమ వర్ణము. ఆ ఎరుపు రంగు మీలోకి ప్రవేశిస్తే ఎక్కడ లేని ఉత్సాహము మీకు వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది, మీరు చేయగలిగేటటువంటి పనిని, మీరు చేయదలుచుకున్నటువంటి దాన్ని తక్షణము చేయగలిగేటటువంటి శక్తి పొందడానికి మూడో ప్రాణాయామం చేస్తున్నాం. గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటికి వస్తోంది. ఆ గాలి లోపలికి బయటికి వస్తున్నప్పుడు దాని రంగు ఎర్రగా ఉంది. ఎర్రటి కుంకుమ వర్ణము గల శ్వాస లోపలికి వస్తుంది, కుంకుమ వర్ణము గల శ్వాస బయటికి వస్తుంది. మంత్రం చదువుతాను నేను. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవత్సువరోం. ఎరుపు రంగు లోపలికి వెళ్లి బయటికి వస్తోంది. ఇది ప్రాణాయామం మిందిగా కలుగుతలండి. ఇది చేయకుండా యజ్ఞం చేయకండి ఎప్పుడు కూడా. ప్రాణాయామం అనకండి, ముక్కు పట్టేసుకుని ప్రాణాయామంలోకి వెళ్ళిపోకండి. ఇది చేయకుండా యజ్ఞ ఫలితాలు రావు మీకు. టైం ఇవ్వండి దీనికి. సద్భావం నీలి రంగు, సమృద్ధి పసుపు రంగు, సత్కర్మలు ఎరుపు రంగు. మీ నిత్య జీవితాలలో కూడా ఎప్పుడు ఎప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటారో అప్పుడప్పుడు ఉపయోగించుకోండి. ఇది యజ్ఞం చేస్తున్నప్పుడు కాదు, ఇది యజ్ఞం అన్నది ఒక క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో మీరు నేర్చుకున్నటువంటి దాన్ని నిత్య జీవితంలో మీరు ఉపయోగించుకోకపోతే ఎందుకంటే ఇదంతా ఎక్కడెక్కడ సద్భావంలో కావాలో, ఎక్కడెక్కడ మీ మనస్సులు కలత చెందుతాయో, కుటుంబంలో కానీ బయట కానీ, ఆ నీలి రంగును ఊహించుకోండి. ఆ నీలి రంగును తీసుకోండి. చూడండి మీ సమస్యలు, మానసిక విద్వేషాలు ఎలా దూరం అవుతాయో. ఎక్కడెక్కడ సమృద్ధి లేదో, ఎక్కడెక్కడ మీకు కావాల్సినటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతున్నారో, ఆ పసుపు రంగును మీరు పీల్చి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు వస్తున్నాయో లేదో నాకు చెప్పండి. ఇది ఋషులు చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పాను కదా, యజ్ఞముతో పాటు శ్వాసను ఎలా కలపాలో చెప్తానని. ఇదే శ్వాసను కలపడం అంటే మీకు మనస్సుల్లో కోపం వచ్చింది, మీ పై అధికారి మీ మీద కోపంగా ఉన్నాడు, కుటుంబంలో కలతలు ఉన్నాయి, పరస్పర అవగాహన లోపించింది అంటే మీరు ఎక్కడెక్కడ మీకు కావాల్సినటువంటి ఆ పసుపు రంగును మీరు తీసి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు వస్తున్నాయో లేదో నాకు చెప్పండి. ఇది ఋషులు చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పాను కదా, యజ్ఞముతో పాటు శ్వాసను ఎలా కలపాలో చెప్తానని. ఇదే శ్వాసను కలపడం అంటే మీకు మనస్సుల్లో కోపం వచ్చింది, మీ పై అధికారి మీ మీద కోపంగా ఉన్నాడు, కుటుంబంలో కలతలు ఉన్నాయి, పరస్పర అవగాహన లోపించింది అంటే మీరు ఏం చేయక్కర్లే, నీలి రంగుని తీసుకోండి. అదే ఆ నీలి రంగు ఆచ్ఛాదన పైన ఉంది. ప్రకృతి రెండోది, మీకు సమృద్ధి కావాలి అంటే, సమృద్ధి కావాలి అంటే మాకు కాదు లాటరీ వచ్చేస్తుందా, వచ్చే ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చేవాడిని, నేనే లాటరీ టికెట్ కొనుక్కునేవాడిని. లాటరీలు అవి ఏమి రావు. కానీ మీకు ఆ క్షణంలో కావాల్సినటువంటి వస్తువులు, అప్పటికి మీకు ఏది పూర్తి కావాలో ఆ కావాల్సినటువంటి అవసరములు తీరుతాయి. డబ్బులు కాగిత ముక్కలు మీకు రావు, కానీ మీ అవసరాలు తీరిపోతాయి. అలాంటి పరిస్థితి మీ దగ్గర ఎప్పుడైనా ఉంటే, నా జీవితంలో చాలాసార్లు వస్తే అలాంటి అవసరాలు, ఎక్కడో తిరుక్కుపోతాం స్టేషన్లో, తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఆకలి వస్తుంది, మీకు భోజనం చేయాలని ఉంది. మీరు ఈ పసుపు రంగు శ్వాసను తీసుకుని చూడండి. మీకు ఆహారం దొరకకపోతే ఋషుల గడ్డాలు పట్టుకుని పీకుతాం మనం. ఏమయ్యా ఇలా నువ్వు మాకు చెప్పేదని. కానీ పాపం ఋషుల గడ్డాలు మీరు పీకక్కర్లేదు, ఖచ్చితంగా మీకు లభిస్తుంది. డబ్బు రాదు, ఎవరో మీకు వచ్చే 100 రూపాయల నోటు అర్ధరాత్రి పూట పెట్టి హోటల్ నూకుంటే మీ కడుపు నిండుతుందా, నిండదు. కానీ ఆ పసుపు రంగు శ్వాసని కనుక మీరు తీసుకోగలిగితే, మీకు అనారోగ్యంగా ఉన్నా కానీ, మీకు ఏ విధమైనటువంటి వనరులు లేకపోతే, అంతేత నా స్థలం నేను శ్వాస తీసుకుంటున్నాను, ఎల్లకుండా స్థలం ఉందే, ఇదంతా నాదైపోవాలి, అవ్వదు. అలాంటివి నేను నేర్పలేని నాకు చేత కాదు. కానీ మీకున్నటువంటి కనీస అవసరాలు, రోటీ కప్పడ మతానంటే కనీసపు గుడ్డలు, కనీసపు కడుపు నిండా తిండి తింటాం, మన కుటుంబంలోకి బతుక్కుని ఎవడైనా వస్తే వాళ్ళకి తిండి పెట్టగలగడం అనేది గ్యారంటీ. కబీర్గా చెప్తూ ఉండేవాడు, నేను పెద్ద పేరుకునేమి నేను కోరుకోవడం లేదు. మైదీ దూసాన్ ఆరోగ్యం సాగున దూసాజా సాయి నా దిగి. అదేం కూడా నేను ఎక్కువేం కోరటం లేదు. నేను నుంచి నేను కోరేది ఒకటే, నాకు ఆకలి ఉండకూడదు, నా కుటుంబ సభ్యులు ఆకలితో పడుకోకూడదు. ఒకవేళ ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు, అంతే. అది మాత్రం మీకు ఈ పసుపు రంగు ద్వారా, శ్వాస ద్వారా తీరకపోతే. మనం అడుగుతాం గురువు గారిని, వాళ్ళని మీరు ఏంటయ్యా మాకు చెప్పింది, నేను స్విచ్ వేశాను, లైట్ వెళ్ళలేదు, మైక్ పెట్టుకున్నాను, వినిపించలేదు. అలాగే మనం అడుగుతాం. కానీ మీరు చేసి చూడండి, ఇది చేయకుండా ముక్కు పట్టుకుని నేను ప్రాణాయామం చేశానంటే ఎట్లా. పసుపు రంగును ఊహించుకుని, అందుకే పసుపట్ల ఇస్తామంటాం. ఎప్పుడు కూడా చూడండి, యజ్ఞం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా చాలా మంది మనకు సహకారం కావాలి కనుక పసుపు రంగు వేసుకోమంటాం మనం. అంటే అర్థం ఏంటి, కంటి కనిపిస్తూ ఉంది పసుపు రంగు, దాన్ని తీర్చుకోవడం నేర్చుకోండి. ఆ పసుపు రంగు లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో శ్వాస ద్వారా,
సమృద్ధి దాని అంతటా అదే వస్తుంది అని ఋషులు చెప్పినటువంటి వాక్యం దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. నీరసంగా ఉంది, మళ్ళా దయాస్ దగ్గరికి మనుషులు వస్తున్నారు, చెప్పాను నేను కార్యకర్తలకి ఇటువైపు ఎవరు రాకూడదు, పరిక్రమా పదంలోనే వాళ్ళు ఇష్టం, వినదలుచుకున్న వాళ్ళు పరిక్రమా పదంలో ఉండి వింటే నాకు అభ్యంతరం లేదు, కానీ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందే. అంచేత ఆ సమృద్ధి తర్వాత ఓపిక లేదు, నీరసం వచ్చేస్తుంది. మొన్న నిన్ననే ఇక్కడ జరిగినటువంటి ఒక పరమాద్భుతం మీరు చూసి ఉంటే ఆ ఎరుపు రంగు ఎఫెక్ట్ మీకు తెలిసి ఉండేది. కేవలం 20-30 మంది కుర్రవాళ్ళు ప్రతినిధి సాయంత్రం వరకు ఈ శామ్యానాలు కూడా లేకుండా ఎండలో ఇటుకలు మూసి ఏకీకుండాలు పెట్టారు వాళ్ళు. నాకు చూస్తే ఆశ్చర్యం ఇచ్చింది అది ఎలా సంభవం అవుతుందో అని. ఎరుపు రంగు వల్ల సంభవం అవుతుంది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలియకుండానే అడగలు ఇటుకలు మూస్తున్నారు, వాళ్ళకి తెలియదు అది ఇటుక శక్తి వస్తుందో. అంచేత ఎప్పుడైనా కూడా మీకు నీరసంగా ఉంటే డీకాంప్లెక్స్ మీరు వేసుకోకల్లే, మీరు చేసుకోండి. మీరు చెప్తే నేను నమ్మం మాస్టారు, సారన్నారు ఎవడైనా చెప్పాడా అది చెప్పండి నాకు, తెల్లపోలు ఉన్నవాడు ఎవడైనా చెప్తే మేము నమ్ముతాం తప్ప భారతీయుడు చెప్తే మేము నమ్మం. భారతీయుడికి ఏం తెలుసు, సారన్నర్స్ నీళ్ళు కుక్కలు వాస్తున్నారు దీని మీద. వస్తున్న ఉదాహరణ చెప్తాను మీకు, న్యూయార్క్ దగ్గర మనం ముందు ఏం చేసాము ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం
నీటి
మన శరీరంలో మార్పులు ఇది ఎందుకంటే
ఎందుకంటే అదేవిధంగా ఆకాశంలో అంతరించినటువంటి
మీరు చాలా హైలీ